అప్పుడు ఆ నాస్తికుడు నోరు మీద వేలేసుకున్నాడు అనమాట. సో ఈ రకంగా ఒక చిన్న నమూనా ఏదైనా కానీ ఎవరో ఒకరు చేస్తేనే అది అయ్యేటప్పుడు ఇంత పెద్ద సృష్టి వెనకాల సృష్టికర్త లేకుండా ఉంటాడా? భగవంతుడు సృష్టికర్త, ఆయన ఉన్నాడు, ఆయన యొక్క సృష్టిని సృష్టించాడు. భగవద్గీతలో ఆయన ఏం చెప్తున్నారు అంటే, మీరందరూ కూడా నా యొక్క అంశలు అంటూ ఉన్నారు. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనందరం కూడా ఆయన యొక్క అంశలము, మనందరం భగవత్ రాజ్యంలో ఉండేవాళ్లము. అయితే అక్కడ చేసిన తప్పిదానికి ఈ భౌతిక జగత్తులో మనం శిక్ష పొందడానికి వచ్చాము. అయితే ఆత్మ పరమాత్మ తత్వం అర్థం చేసుకునేదానికి మనకు కావలసినటువంటిది ఈ భౌతిక నేత్రాలు కాదు. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తూ ఉన్నారంటే, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ఎవరు భగవతత్వాన్ని అర్థం చేసుకోగలరు అంటే, ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవరైతే రాసుకుంటారో వాళ్లే భగవతత్వాన్ని అర్థం చేసుకోగలరు. కానీ మనకుండే ఆయింట్మెంట్ ఏంటి, కామం అన్నటువంటి ఆయింట్మెంట్ ఉంది. అందువల్ల ఈ భగవతత్వం మనకు అంటబట్టదు, అవగతం కాదు, అర్థం కాదు, స్పృశించదు. కారణం ఏంటి అంటే, మనది కామదృష్టి, అది ప్రేమ దృష్టిగా ఎప్పుడైతే పరివర్తన చెందుతుందో, మరి ఆ ప్రేమ దృష్టి ఉన్నటువంటి వ్యక్తులే ప్రేమస్వరూపుడైనటువంటి భగవంతుని గుర్తించగలరు, భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకోగలరు, భగవంతుణ్ణి నమ్మగలరు, ఆస్తికులుగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని గడపగలరన్నమాట. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏమిటి అంటే, భగవంతుడు లేనటువంటి సమాజం, రాజు లేనటువంటి రాజ్యమే రకంగా ఉంటుందో, భగవంతుడు లేనటువంటి సమాజం కూడా ఆ రకంగానే ఉంటుంది. రాజున్నాడు అంటే భయం ఉంటుంది, భగవంతుడున్నాడు అంటే ధర్మాన్ని ఆచరిస్తారు. సో అందువల్ల మనం ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం భగవంతుని యొక్క ఉనికిని ప్రతి ఒక్కరూ అంగీకరించేటట్టుగా చేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో పరివర్తన కలుగుతుంది, మార్పు కలుగుతుంది, ప్రతి ఒక్కరూ ధర్మానికి అనుగుణంగా నడుచుకునేదానికి అవకాశం ఉందన్నమాట. మరి భగవత్ భక్తి, భగవంతుని ఎవరు గుర్తించగలరు సంపూర్ణంగా అంటే, భగవంతుడు స్వయంగా గీతలో చెప్తూ ఉన్నారు, భక్త్యా మాం అభిజానాతి యావాంజస్య స్మితత్వత తతో మాం తత్వతో జ్ఞాత్వ విషితే తదనంతరం. కేవలం నా భక్తులు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. ఎందువల్లంటే, మరి భక్తి అంటే భౌతిక భావనలకు అతీతమైనటువంటిది, భక్తి అంటే భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. చైతన్య మహాప్రభు భక్తుని యొక్క నిర్వచనాన్ని ఇస్తున్నారు. భక్తుడు ఏ భావనలో ఉంటారు, నధనం నజనం నసుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకీ త్వయి. నధనం, నాకు ధనం వద్దు, నజనం జిందాబాద్ అనేటువంటి ఫాలోవర్స్ వద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, నా కవితాంబా జగదీశ కామయే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకీ త్వయి. జన్మ జన్మలకు నీ పాదసేవ నాకు కావాలా అనే ఉత్తమ భక్తి. అటువంటి భక్తుడు, ఏ భౌతిక అపేక్ష లేనటువంటి వాడు ఖచ్చితంగా ఆ భగవత్ స్వరూపుణ్ణి దర్శించగలడు, భగవంతుని గుర్తించగలడు, భగవంతుని యొక్క ఉనికిని గుర్తించగలడు, భగవంతుడిచ్చిన ధర్మాన్ని ఆచరిస్తాడు. అందువల్ల అటువంటి భక్తులు ఉన్నటువంటి ఆస్తిక సమాజాన్ని మనం ఎప్పుడైతే తయారు చేస్తామో అప్పుడే ఈ యొక్క మానవ సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. సో అందువల్ల ముఖ్యంగా చరిత్రలో ఒక చక్కటి సంఘటన ఒకటి జరిగింది. దీనికి జ్ఞానానికి భక్తికి చాలా వ్యత్యాసం ఉందండి. జ్ఞానం ఏంటి అంటే అది తీరి, భక్తి విజ్ఞానం. శంకరాచార్యుల వారు కూడా ఏం చెప్తున్నారంటే, జ్ఞానం భక్తి రెండు కలిస్తేనే ముక్తి అన్నారు. ఊరికనే మనకు దృష్టి జ్ఞానంతో భగవత్ సాక్షాత్కారం పొందేదానికి, భగవంతుణ్ణి చేరుకునేదానికి అవకాశం లేదు. జ్ఞానం భక్తి రెండు కలవాల. ఆ భక్తి ఉన్నప్పుడే కేవలం ఏదో నేను శ్లోకాలు పఠించేశాను, నాకు సంస్కృతం వచ్చు, లేకపోతే ఇంకో ప్రావీణ్యత ఉంది, ఇవన్నీ మనల్ని భగవత్ రాజ్యానికి వైకుంఠానికి తరలించవండి, మనకు కావలసినటువంటిది అన్యాభిలాషిత శూన్యం, ఏ అభిలాష లేనటువంటి ఉత్తమ భక్తిని మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే భగవత్ కృపకు భగవత్ అనుగ్రహానికి మనం పాత్రులయ్యేదానికి అవకాశం ఉంది. చరిత్రలో ఒకసారి నారదముని త్రిలోక సంచారి ఆయన ముల్లోకాలు తిరుగుతూ గ్రామానికి వచ్చాడంటే అక్కడ గొప్ప పండితుడు ఉన్నాడు. ఆ పండితుడు ఏంటి అంటే, సకల శాస్త్రాలు ఆయనకు ప్రావీణ్యం ఉంది. గోదావరి ఏ రకంగా గలగలా ప్రవహిస్తుందో ఆయన నాలుక మీద వేదాలు ఉపనిషత్తులు అన్ని కూడా ప్రవహిస్తున్నాయంట, ఆ రకంగా అంత గొప్ప ప్రావీణ్యం ఉంది. నారదముల వారు అక్కడికి వచ్చారు. నారదముల వారిని చూసి ఆయన సగౌరవంగా ఆహ్వానించి ఆశీనులను కావించి మర్యాదలు చేసిన తర్వాత నారదముని అడిగారు, ఏమని అంటే, అయ్యా స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. నారదముని చెప్పారు, వైకుంఠానికి వెళ్తున్నానయ్యా, దారిలో మీరు మహాపండితులు, మిమ్మల్ని నేను దర్శించాలని చెప్పి వచ్చాను అన్నారు. సరేనని చెప్పి ఆయన ఏమన్నారు అంటే, మీరు వైకుంఠానికి వెళ్తున్నారు కదా స్వామి, అయితే భగవంతుణ్ణి నా మాటగా ఒక మాట అడగండి అన్నాడు. ఏంటది అన్నాడు. ఏం లేదు, నేను వైకుంఠాన్ని ఎప్పుడు చేరుకుంటాను అని అడగమన్నాడు. అప్పుడు నారదులు వారు సరే అన్నారు. తర్వాత ఇంకో ప్రశ్న అన్నాడు. ఏంటది అంటే, మీరు వెళ్లిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి కూడా చెప్పండి అన్నాడు. సరేనన్నాడు. నారదుని ఆ గృహాన్ని విడిచిపెట్టి కొంచెం దూరం ముందుకు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద మర్రి వృక్షం కింద ఒక సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి వ్యక్తి, అయితే మహాభక్తుడు, భాగవతుడు, ఆయన కూర్చొని ఆయన పనేదో చేసుకుంటూ ఉన్నాడు. నారదుని చూడంగానే సాష్టాంగ నమస్కారం చేసి సగౌరవంగా ఆహ్వానించి ఏదో తనకున్న దాంట్లో ఉచిత ఆసనాన్నించి కూర్చోబెట్టి మర్యాదలు చేసిన తర్వాత, స్వామి తమరెక్కడికి వెళ్తున్నారన్నాడు. అప్పుడు నేను వైకుంఠానికి వెళ్తున్నానయ్యా అన్నాడు. అట్టయితే నాదొక చిన్న విన్నపం స్వామి, నా స్వామి నేను ఎప్పుడు చేరుకుంటానో అడగండి అన్నాను. నారదమునికి ఆశ్చర్యం వేసింది, ఆ పండితుడు అదే అడిగాడు, ఇదే అడుగుతున్నాడు. సరే నాయన అన్నాడు. అదే సమయంలో మీరు వెళ్లిన సమయంలో స్వామివారు ఏం చేస్తుంటారో చూసి చెప్పండి అన్నాడు. దానికి కూడా నారదముని సరే అని చెప్పి తల ఆడించి వెళ్లిపోయారు. వైకుంఠానికి వెళ్తే శేషతల్పం మీద శ్రీనివాసుడు శయనించి ఉన్నారు. స్వామివారు లక్ష్మీదేవి పాదసేవ చేస్తూ ఉంది. అప్పుడు నారదముని నారాయణ నారాయణ అనుకుంటూ ఆయన వెళ్లారు. వెళ్లినప్పుడు నారదమునితో భగవంతుడు ఏమంటున్నారంటే, ఏ నారద ఏంటి కబురు పట్టుకొచ్చావన్నారు. అప్పుడు నారదుల వారు అంటున్నారు, స్వామి తమకు తెలియనటువంటి కబుర్లు ఏముంటాయా అన్నారు. అయినా నీ నుంచి చెప్తేనే మాధుర్యం, ఏంటి విశేషం అన్నారు. అప్పుడు ఏంటి విశేషం అని చెప్పి అన్నప్పుడు నారదముని ఏమంటున్నారంటే, స్వామి నేను ముల్లోకాలు తిరిగి చివరిగా వచ్చేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కలిశాను. ఒక ఆయనేమో గొప్ప పండితుడు, ఒక ఆయనేమో సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు. చమత్కారం ఏంటి అంటే ఇద్దరు ఒకే ప్రశ్న అడిగారు, మిమ్మల్ని అడగమని చెప్పి అన్నా. ఏంటది అన్నారు. మిమ్మల్ని వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారో అడగమన్నారు అన్నారు. అప్పుడు స్వామివారు చిరుమందహాసంతో, ఆ పండితుడు 1000 జన్మల తర్వాత చేరుకుంటాడు, ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలోనే నన్ను చేరుకుంటాడని చెప్పమన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోయాడు, అదేంటి స్వామి, అంత గొప్ప పండితుడు ఆయన 1000 జన్మల తర్వాత చేరుకోవడం ఏంటి, ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో చేరుకోవడం ఏంటి, విచిత్రంగా ఉందే అన్నాడు. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, వాళ్ళు ఇంకేదో ప్రశ్న కూడా నిన్ను అడిగినట్టున్నారే నారద అన్నాడు. అప్పుడు అవును స్వామి, నేను మిమ్మల్ని కలిసిన సమయంలో మీరేం చేస్తున్నారో చూసి చెప్పమని చెప్పి చెప్పారు అన్నాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ అన్నారు, నేను సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానని చెప్పి చెప్పు అన్నాడు. అప్పుడు నారదముని ఆశ్చర్యపోయాడు, ఇదేంటి స్వామి అంటే, మరి ఆ పండితులు 1000 జన్మల తర్వాత ఎందుకు చేరుకుంటాడో, ఈ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునేవాడు ఈ జన్మాంతరంలో ఎందుకు చేరుకుంటాడో తెలుసుకోవాలంటే మరి నువ్వు ఇదే చెప్పాలా అన్నాడు. సరే అని చెప్పి నారాయణ నారాయణ అంటూ నారదముని బయలుదేరి వచ్చేశారు. మొట్టమొదట పండితుడి దగ్గరికి వెళ్లాడు. పండితుడు నారదుల వారిని చూసి ఏదో శుభవార్త తెచ్చుంటారన్నటువంటి ఉద్దేశంతో, ఆ నారదమునింద్ర రండి రండి ఆశీనులు కండి అంటూ ఆయన మాట్లాడుతూ ఏదో సపర్యలు చేసి, ఏంటి స్వామివారు ఏం చెప్పారు నా గురించి అన్నాడు. అప్పుడు నారదముని కొంచెం జంకుతూనే, అయ్యా మీరు 1000 జన్మల తర్వాత చేరుకుంటారంట వైకుంఠానికి అన్నారు. ఆ యొక్క పండితుడు ఎక్కడ లేనటువంటి ఆగ్రహం వచ్చింది, ఏంటి నేను వేద పండితుణ్ణి, వేదాలు ఉపనిషత్తులు నా నాలిక మీద గోదావరిలాగా ప్రవహిస్తాయి, అటువంటి నేను 1000 జన్మల తర్వాత చేరుకోవడమా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్లావా, వెళ్తే అసలు నా స్వామి నువ్వు వెళ్లిన సమయంలో ఏం చేస్తున్నాడో చెప్పు అన్నాడు. అప్పుడు నారదుల వారు చెప్పారు, అయ్యా సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు. ఆ పండితుడికి ఎంత కోపం వచ్చిందంటే, నేనేమన్నా వెర్రిబాగులో అనుకున్నావా, అసలు నువ్వు వైకుంఠానికి వెళ్లావా, స్వామివారు సూది రంధ్రంలో ఏనుగును ఏంటయ్యా దూర్చడం, పోయి ఇక్కడి నుంచి నువ్వు నాతో వేళాకోళాలాడుతున్నావు అని చెప్పి నారదముని తరిమేశాడు. ఇంకొంచెం సేపు ఉంటే వీడు దేహశుద్ధి చేసేటట్టున్నాడు నాయన అని చెప్పి నారదముని బయటపడి నారాయణ నారాయణ అనుకుంటూ ఆ సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వెళ్లాడు. వెళ్తే అతను నారదముణ్ణి, అయ్యా స్వామి వచ్చారా అని చెప్పి సగౌరవంగా ఆహ్వానించారు, మర్యాదలు ఏదో చేశారు. చేసిన తర్వాత స్వామివారిని అడుగుతూ ఉన్నారన్నమాట, అయ్యా నా స్వామి నా గురించి ఏం చెప్పారు అన్నాడు. అప్పుడు నారదముని, అయ్యా నువ్వు ఎంత అదృష్టవంతుడివి, స్వామివారు ఏమన్నారు అంటే ఈ జన్మాంతరంలోనే నువ్వు వైకుంఠానికి చేరుకుంటావంట అన్నాడు. ఇతను ఎంతో ఆనందపడ్డాడు. ఆనందపడి, మీరు వెళ్లిన సమయంలో స్వామివారు ఏం చేస్తున్నారు స్వామి అన్నారు. అప్పుడు నారదుల వారు ఏమన్నారంటే, సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు ఏమన్నాడు అంటే, ప్రయత్నించడం ఏమిటి స్వామి, ఈ పాటికి ఎప్పుడో దూర్చేసుంటారు అన్నాడు. అరే ఆ విషయం ఆ పండితుడికి చెప్పకపోతే నన్ను తరుముకున్నాడు, మరి నువ్వేమో ఈ పాటికి దూర్చేసుంటాడు అంటున్నావు, ఎట్లయ్యా చెప్పగలిగావన్నాడు. అప్పుడు ఆ సామాన్యమైనటువంటి భక్తుడు వినయంతో ఏమంటున్నాడంటే, స్వామి నాకు ఈ నీడనిచ్చేటువంటి మర్రి వృక్షం ఇంత పెద్దది, దాన్ని భగవంతుడు చిన్న విత్తనంలో అమర్చాడు, ఇంత చిన్న విత్తనం నుంచి అంత పెద్ద మర్రి చెట్టు వచ్చింది, ఆ అంత పెద్ద మర్రి చెట్టుని ఇంత విత్తనంలో అమర్చగలిగినటువంటి భగవంతునికి సూదిరంధ్రంలో ఏనుగును దూర్చడం ఏమన్నా గొప్ప విశేషమా? ఈ పాటికి ఎప్పుడు దూర్చేస్తుంటాడు అన్నాడు. సో ముఖ్యంగా భగవత్ తత్వ అవగాహనకి కావలసినటువంటిది పాండిత్యం కాదు, వినయ విధేయతలు, సరళమైనటువంటి మనస్తత్వం, భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం అన్నటువంటిది. ఎప్పుడైతే ఇవన్నీ ఉంటాయో భగవత్ తత్వం సులభంగా వంటబడుతుంది. అందువల్ల భగవంతుడు గీతలో జ్ఞానావాన్ అభిజానాతి అనలేదు, భక్త్యా మాం అభిజానాతి అన్నారు. అంటే కేవలం భక్తుడు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు అంటున్నారు. మరి కలియుగంలో మనకి ఎన్నో కాలుష్యాలున్నాయి, ఆ కాలుష్యాలన్నీ కూడా ప్రక్షాళనమయ్యి మనలో ఉత్తమ భక్తి రావాలా అంటే కలిర్దోష నిదే రాజన్, కలియుగం దోషాలకు నిధి, హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణముంది, అదేమిటి? కీర్తనాది ఏవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్, ఆ కృష్ణుని యొక్క కీర్తన ఎవరైతే చేస్తారో అన్ని దోషాల నుంచి కూడా విముక్తిని పొందుతారు అని చెప్పి భాగవతం చెప్తూ ఉంది. అందువల్ల మనలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించుకోవాలి. చైతన్య మహాప్రభు చెప్తారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే ఏం బ్రష్ పెట్టి కడుగుతామండి? హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం చేస్తాం. ప్రహ్లాదుడు కూడా అంటున్నారు భాగవతంలో, స్వామి నీ నామం ఎంత శక్తివంతమైంది, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాలను ప్రక్షాళనం కావిస్తావయ్యా అంటున్నారు. కలియుగంలో ఎవరైతే ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపిస్తారో వాళ్ళ హృదయం ప్రక్షాళనమవుతుంది. అటువంటి వ్యక్తులు, మనకు భగవంతునికి మధ్య కట్టం లాగా అనర్థాలున్నాయి, ఎవరైతే నామం చేసి ఆ అనర్థాలను ప్రక్షాళనం చేసుకుంటారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి, ప్రేమస్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించడానికి ప్రేమ చక్షువులను పొందుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయా చచ్చుకురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే, నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది. అంటే ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఏ రకంగా ప్రయాణం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. చాలా మందికి సందేహం కలుగుతుంది, అసలు పునర్జన్మ ఉందా స్వామి అని అడుగుతూ ఉంటారు. పూర్వం చేసుకున్నటువంటి కర్మలను బట్టి ఈరోజు మనం ఈ రూపాన్ని పొందుతూ ఉన్నాము. పూర్వజన్మ అన్నటువంటిది లేకపోతే ఏదో ఒక్కసారి ఒక కర్మాగారంలో మానవుల్ని సృష్టించినట్టు సృష్టింపబడుతూ ఉంది అన్నట్లయితే అందరి మానసిక స్థితి ఒకే రకంగా ఉండాలా, ఆరోగ్య స్థితి ఒకే రకంగా ఉండాలా, వాళ్ళ యొక్క తెలివితేటలు ధనము ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉండాలి. మరి ఈ తారతమ్యాల కారణం తరువాతి శ్లోకాల్లో స్వామివారు వివరిస్తూ ఉన్నారు. కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మషు. మనందరికి అప్పుడప్పుడు సందేహం కలుగుతుంది, ఏమని ఒకరెందుకు ధనికులుగా ఉన్నారు, ఒకరెందుకు బీదవాళ్లుగా ఉన్నారు, ఒకరు తెలివితో ఉన్నారు, ఒకరు తెలివిహీనులుగా ఉన్నారు, వీటన్నిటికి కారణమేంటి అన్నటువంటి సందేహం కలుగుతూ ఉంది. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, కారణం గుణసంగ దోషం అసద్యోనిషు జన్మషు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి, వాడు చేసినటువంటి కర్మలు. కర్మలు దేని బట్టి చేస్తాడు, వాళ్ళ ఉన్నటువంటి గుణాలు. గుణాలు దేని బట్టి వస్తాయి, సంగ దోషం సాంగత్యం వల్ల వస్తాయి అన్నమాట. సో మనం ఇంకొక శ్లోకంలో కూడా భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, మృత్యు సమయంలో ఏ చైతన్యంతో మనం శరీరాన్ని విడిచిపెడతామో దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. సో అందువల్ల మనం చేసిన కర్మలను బట్టి మృత్యు సమయంలో మన చైతన్యం స్థిరమవుతుంది, దాన్ని బట్టి మనం తరువాతి జన్మ అన్నటువంటిది నిర్ణయింపబడుతుంది. సో అందువల్ల మనం ఈ యొక్క తారతమ్యాలన్నిటికీ కూడా కారణం ఏమిటి అంటే మనం చేసినటువంటి కర్మలు. ఎవరిని మనం నిందించడానికి లేదు, స్వయం కృతాపరాధం మనం చేసుకున్న దానికే మనం అనుభవిస్తూ ఉన్నాం అన్నమాట. సో అందువల్ల వీటన్నిటికీ కూడా కారణం సాంగత్యం వల్ల వస్తూ ఉంది. మనం సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి, సద్గుణాలు వల్ల సత్కర్మలు చేస్తాం. ఉదాహరణకి చరిత్రలో చూడండి, అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అంటే బ్రాహ్మణ అంటే ఇంకొకటి కూడా మనం ఇక్కడ గుర్తించాలా, ఆచార్యుల వారు స్వామి ప్రభుపాదులు వారు బ్రాహ్మణ అన్నటువంటి దానికి నిర్వచనం ఇస్తారు. భగవద్గీతలో కూడా భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య, నాలుగు వర్ణాలు నేనే సృష్టించాను, దేన్ని బట్టి గుణకర్మ అన్నారు. అంటే గుణాలు వాడు చేసే పనులు, అంతేగాని జన్మ కర్మ అనలేదు, పుట్టుకను బట్టి కాదు. స్వామి ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు, డాక్టర్ కుమారుడు పట్టా లేకుండా డాక్టర్ కాలేడు, మా తండ్రి డాక్టరు, నాకు కత్తి ఇవ్వండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తానంటే ఒప్పుకోరు. అతను తండ్రి డాక్టర్ అయినప్పటికీ ఇతను కూడా డాక్టర్ పట్టా పొందితేనే ఇతను డాక్టర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదే రకంగా మనం తండ్రి తాత ముత్తాత బ్రాహ్మణులు అయ్యుండొచ్చు, మనలో ఆ లక్షణాలు ఉన్నాయా, అది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. సో అందువల్ల ఇదేదో కులతత్వం కాదు. బ్రాహ్మణ అంటే సమౌ ధమ తపశౌచం శాంతి మాధ్యమ వివచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. సమ ధమ తపస్సు శాంతి జ్ఞానం విజ్ఞానం ఈ లక్షణాలన్నీ కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు, ఆ బ్రహ్మజ్ఞానం తెలిసి తన వరకే ఉంచుకుంటే మళ్ళా కృపణుడవుతాడంట, ఇతరులకు బోధించేటువంటి వాడు బ్రాహ్మణుడవుతాడు. సో అందువల్ల ఈ అజామిలుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు, పూజకు పూలు తేవడానికి వనానికి వెళ్లాడు. అక్కడ ఒక వేశ్య తప్పదాగిన మైకంలో ఒక దిగజారినటువంటి శూద్రునితో సాంగత్యం చేస్తూ ఉంటే చూశాడనమాట. ఆ ఒక్క సంఘటన చూశాడు, అది మనసులో ఫిక్స్ అయిపోయింది. ఏం చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత అదే మెదులుతూ ఉంది. మనం కంప్యూటర్లో ఎన్నో ఫీడ్ చేయొచ్చు, మనం ఏది కావాలని బటన్ నొక్కితే అవి వస్తాయన్నమాట, కానీ ఈ మనసు అన్నటువంటి కంప్యూటర్లో మనం చూసినవన్నీ ఫీడ్ అయిపోతాయి, తర్వాత అది కావాలి ఇది కావాలని అవసరం లేదు. ఐడిల్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఏకాంతంగా కూర్చున్నామనుకోండి ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనల్ని కలతపరుస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఆయన ఒక సంఘటన చూశాడు, ఇంటికి వచ్చాడు, మదిలో అదే మెదలుతూ ఉంది, అదే ధ్యానం. భగవంతుడు కూడా గీతలో ఏం చెప్తున్నారు, జాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగత్ సంజాయతే కామ కామ క్రోధోపిజాయతే. మనం విషయవాంఛల మీద ధ్యానం పెట్టినప్పుడు కామం ఉత్పన్నమవుతుంది అంటున్నారు. మరి కామం ఏం చేస్తుంది, క్రోధాన్ని మనలో వచ్చేటట్టుగా చేస్తుంది. క్రోధం క్రోధాద్భవంతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతి భ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశ ప్రణశ్యతి. మనం క్రోధం వల్ల బుద్ధి నాశనం అవుతుంది, విచక్షణ జ్ఞానం లోపిస్తుంది, ప్రణశ్యతి దిగజారిన పనులు మనం చేస్తామన్నమాట. సో అందువల్ల అతను అది ధ్యానంలో పెట్టి చివరికి పతివ్రత అయినటువంటి భార్యను విడనాడి ఆ వేశ్యను పెళ్లాడాడు. ఆమె యొక్క సాంగత్యంలో మాంసభక్షం వ్యభిచారం జూదం మద్యం అన్ని నేర్చుకున్నారు. దొంగతనాలు చేయడం, దోపిడీలు చేయడం, హత్యలు చేయడం ఒకటి కాదు, అన్ని అవలక్షణాలు నేర్చుకున్నాడు అనమాట. సో ముఖ్యంగా మనం చేసే మంచి చెడు పనుల కారణం ఏంటి అంటే సాంగత్య దోషం. సాంగత్యం వల్ల మనలో గుణాలు ఉద్భవిస్తాయి, చెడు సాంగత్యం చేస్తే చెడు భావనలు వస్తాయి, సత్సాంగత్యం చేస్తే సద్భావనలు వస్తాయి. ఈ రోజు సమాజంలో మనకు కలి యొక్క ప్రభావం వల్ల చెడు సాంగత్యానికి ఆవశ్యకత ఎక్కువ ఉంది, కానీ సత్సాంగత్యానికి అవకాశం లేదు. ఈ రోజు అందువల్ల మనం చూసేది చదివేది వినేది అంతా చెడే ఎక్కువ శాతం. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతనిలో మృగత్వం పెరుగుతూ ఉంది, రాక్షసత్వం పెరుగుతూ ఉంది. ఎందువల్ల అంటే అతను చేసేటువంటి సాంగత్యం ఆ రకంగా ఉంది కాబట్టి. సో అందువల్ల సమాజంలో వ్యక్తులందరూ కూడా వాళ్ళ చైతన్యం ఆ రకంగా ఉంది. ఇప్పుడు మీరు సింహం ఉంది పులుంది దాని దగ్గరికి మీరు నవ్వుతూ వెళ్ళండి శుభోదయం గుడ్ మార్నింగ్ అంటూ, కానీ అదేం చేస్తుంది, గాండ్రిస్తుంది. కారణం ఆ తినేటువంటిది మాంసం, దాని యొక్క తినేటువంటి ఆహారాన్ని బట్టి దాని యొక్క చైతన్యం అన్నటువంటిది ఆ రకంగా ఉంటుందన్నమాట. సో అదే రకంగా మనం కూడా తినేటువంటి ఆహారం, చేసే సాంగత్యం, వీటన్నిటి బట్టి మనలో గుణాలు పెంపొందుతాయి. ఆ గుణాల యొక్క ప్రభావాన్ని బట్టి మనం వ్యవహరిస్తాం, కర్మను చేస్తామన్నమాట. సో ఒక్క సంఘటన చూసి అజామిలుడు అంత పతనానికి గురి అయితే, మనం ఉదయం లేస్తే రాత్రి దాకా అటువంటివే ఎన్నో చూస్తూ మనం శ్రీరామచంద్రుల్లాగానో సత్యహరిశ్చంద్రుల్లాగానో జీవితాన్ని గడపాలా అంటే ఎక్కడ వీలవుతుంది? సో అందువల్ల మనం ఆలోచించాల. మనం చూస్తూ ఉన్నాం, ఒక 2 సంవత్సరాల కిందట కాకినాడలో ఒక పిల్లవాడు వాళ్ళ యొక్క అక్క కుమార్తెని ఇంట్లో ఆమె పెట్టి, నాయన పక్క ఊరికి నేను వివాహానికి పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నాను, జాగ్రత్తగా చూసుకోరా అని చెప్పి ఆమె వెళ్ళిందనమాట. ఆడేం చేశాడు, ఆ చిన్న బాలిక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అమ్మాయిని హత్య చేసి డ్రైనేజ్ లో పడేశాడు. కారణం ఏంటి అంటే, ఏదో టీవీలో రాత్రిపూట అశ్లీలమైనటువంటిది ఏదో చూశాడంటే వాడి యొక్క ఇంద్రియాలు అదుపులో పెట్టుకోలేక చంపేశాను అని చెప్పి పోలీసులకు చెప్పాడనమాట. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం చెడు సాంగత్యం చేస్తామో మనలో ఖచ్చితంగా మృగత్వం అన్నటువంటిది, మనలో ఆ కామం అన్నటువంటిది ఉత్పన్నమవుతుంది. సో అందువల్ల మనం సుఖదుఖాల కారణం ఏమిటి అంటే, మనం చేసినటువంటి కర్మలే సుఖదుఖాల కారణం. మరి కర్మలు దేని బట్టి చేస్తాం? మనలో ఉండే గుణాలను బట్టి. గుణాలు దేని బట్టి వస్తాయంటే, సంఘ దోషం వల్ల మనలో గుణాలు వస్తాయి. ప్రత్యేకించి కలియుగంలో మనం కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుని 4 స్థానాలు కోరుకున్నాడనమాట. ఏమిటి, ఈరోజు కలియుగంలో అన్ని అనర్థాలకు కారణమేమిటి అంటే, మనిషి 4 వ్యసనాలను తీవ్రంగా చేస్తూ ఉన్నాడు. అది మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ఈ 4 వ్యసనాలు ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు ఉంటాడు. శ్రీమద్ భాగవతంలో ఒకసారి పరీక్షిత్ మహారాజు తన యొక్క రాజ్యం ఏ రకంగా ఉంది, అది ఏ రకంగా పరిపాలన సాగుతూ ఉంది అని ఆయన రాజ్యమంతా తిరిగి చూడాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తూ ఉంటే, ఒక దగ్గర ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకుని ఉన్నాడు కానీ చూడ్డానికి కురూపిలాగా ఉన్నాడు. ఒక గోవుని, ఒక వృషభాన్ని తన గదతో మోదుతూ ఉన్నాడు. ఆ వృషభం 3 కాళ్లు విరిగిపోయాయి, ఒక్క కాలు మీద అది గెంతుతూ ఉంది, మలమూత్రాలు విసర్జిస్తూ ఉంది, గోవు కూడా శరీరం అంతా కూడా గాయపరిచి ఉన్నాడు. అది చూసి పరీక్షిత్ మహారాజు క్రోధోద్రిక్తుడై చాలా ఆగ్రహంతో దండించడానికి, రే నీచుడా, నా రాజ్యంలో ఈ యొక్క నోరు లేనటువంటి ఈ జీవుల మీద ఇంత హింస నువ్వు చేస్తున్నావంటే నువ్వు దుర్మార్గుడివి, నిన్ను నేను విడిచిపెట్టను ప్రాణాలతో అని చెప్పి ఆయన అస్త్రాలు తీసుకున్నాడనమాట. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు ఆ రకంగా అస్త్రాలు తీసుకున్నాడో కలిపురుషుడికి అర్థమైంది, ఈయన చేతుల్లో నుంచి నేను రక్షింపబడను, అందువల్ల ఏదో కపటంగా ఈయనకు శరణాగతి పొందినట్టుగా వేడుకుంటాను, అప్పుడు క్షమిస్తాడన్నటువంటి ఉద్దేశంతో, అయ్యా ఈ పృథ్వీని పరిపాలిస్తూ ఉన్నారు, మీరు నన్ను దండిస్తానంటే ఇంకా నేనెక్కడికి వెళ్తాను, దయచేసి ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను మీ శరణాగతుణ్ణి అని చెప్పి పాదాల మీద పడ్డాడనమాట. అంటే కలియుగంలో లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఇది కలిపురుషుని యొక్క క్వాలిటీ. బయట ఉండేది నమ్మాల్సిన అవసరం లేదు, లోపల ఏముంటుందో ఎవడు చెప్పలేడు. అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, పాము విషం ఉందని చెప్పి జాగ్రత్త పడతాం కానీ మనిషిలో ఎంత విషం ఉందో అనేటువంటిది మనకు తెలియదు అనమాట. వాడు కాటేసేదాకా, మరి కాటేసిన తర్వాత బతికేదే ఉండదు. అందువల్ల మానవ మృగంని నమ్మడం చాలా కష్టం. జంతువుల్ని నమ్మచ్చు, పులి అంటే అది నిజంగా క్రూర జంతువు, మనం దాని దగ్గరికి వెళ్ళాం, పామంటే విషం ఉంటుంది దగ్గరికి వెళ్ళాం, కానీ మనిషిలో ఎంత విషం ఉంది, ఎంత క్రూరత్వం ఉంది తెలియక మనం దగ్గరికి వెళ్తామే, వాడు మనల్ని వాడు అంతమందిస్తాడనమాట. సో అందువల్ల ఈ మానవ మృగాలతోనే వచ్చిన ప్రాబ్లం అంతా కూడా మిగిలిన మృగాలతో జాగ్రత్త పడచ్చు. సో అందువల్ల వీడు చాలా కపటంగా, ఇది కలి యొక్క లక్షణం. కలియుగంలో కల్తీలకు యుగం అన్నారు, లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, నిజాయితీ అన్నటువంటిది ఉండనే ఉండదు. ఇది కలి యొక్క ప్రభావం. కల్తీలకు యుగం, కొట్లాటల యుగం కలియుగం అనమాట. వీడు చాలా కపటంగా నటిస్తూ, స్వామి అందరికీ ఆశ్రయం ఇచ్చారు, మరి నాకు స్థానం లేదు అంటే ఎట్లాగా, నన్ను ఎక్కడో మీ రాజ్యంలో ఉండడానికి అవకాశం ఇవ్వండి అన్నారు. కానీ పరీక్షిత్ మహారాజు అన్నారు, దుర్మార్గుడా, నీవు నీచమైనటువంటి ప్రవర్తన చూసి నిన్ను నా రాజ్యంలో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు, నా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు. వాడు ప్రాధేయపడితే తర్వాత పరీక్షిత్ మహారాజు ఆయన సంపూర్ణ విశ్వాసం ఉండింది, ఆయన రాజ్యంలో ఈ వ్యసనాలు ఎవరూ చేయరని. అందువల్ల కలిపురుషుడికి చాలా తెలివిగా 4 స్థానాలు నీకు ఉండడానికి ఇస్తాను అన్నాడు. ఆ 4 స్థానాలు ఏమిటి, ఎక్కడైతే మాంసభక్షం జరుగుతుందో, ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో, ఎక్కడైతే జూదమాడతారో, ఎక్కడైతే మద్యాన్ని సేవిస్తారో, ఈ 4 ప్రదేశాల్లో నువ్వు ఉండొచ్చు అని. కానీ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో కలిపురుషుడు, అరే నేను మోసగింపబడ్డాను అనుకున్నాడు. ఎందువల్లంటే పరీక్షిత్ మహారాజు లాంటి మహాత్ముడు పరిపాలన చేస్తూ ఉంటే, రాజర్షి పరిపాలన చేస్తూ ఉంటే, పరీక్షిత్ మహారాజు కొత్త రాజే కాదు, రాజర్షి. ఆయన సాధు భావనలు ఉన్నటువంటి, ఆధ్యాత్మిక భావనలు ఉన్నటువంటి రాజు. ఎందువల్ల అంటే రాజు అన్నటువంటి వాడు ఆస్తికుడై ఉండాలా. ఎందువల్ల అంటే భీష్ముడు చెప్పాడు రాజుకుండాల్సిన, క్షత్రియుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి అంటే భగవద్భక్తుడై ఉండాలా, బ్రాహ్మణులను పూజించేవాడై ఉండాలా. భగవద్భక్తుడు ఎందుకు? భగవంతుని మీద విశ్వాసం ఉంటే ధర్మం మీద విశ్వాసం ఉంటుంది, నీతి మీద విశ్వాసం ఉంటుంది, దానికి తగ్గట్టుగా ప్రజలను ప్రజారంజకంగా పరిపాలిస్తాడు. ఆయనకే భగవంతుని మీద నమ్మకం లేకపోతే, భగవంతుని ఇచ్చిన ధర్మం మీద నమ్మకం లేకపోతే ఇంక ప్రజల్ని ధర్మంగా పరిపాలించేటువంటి అవకాశం ఎక్కడుంది? అందుకని మొట్టమొదటి అర్హత భగవద్భక్తుడై ఉండాల క్షత్రియుడు అన్నవాడు, రాజన్నవాడు. అదే సమయంలో బ్రాహ్మణులను పూజించేవాడు. బ్రాహ్మణ అంటే ఇందాక నిర్వచనం చెప్పాను, సమాజం అన్నటువంటి స్వరూపానికి బ్రాహ్మణుడు తల అంటున్నారు ఆచార్యులు శాస్త్రాలు. అంటే భుజస్కంధాలు వచ్చి క్షత్రియులు, ఉదరం వచ్చి వైశ్యుడు, పాదాలు వచ్చి శూద్రుడు అన్నారు. అంటే దీన్ని కూడా చాలా మంది తప్పుదోవ పట్టిస్తారు, చూడండి శూద్రులు పాదాలతో పోల్చారు అని. శూద్రులు పాదాలతో పోల్చారంటే అర్థం ఏంటి అంటే వాడు ఫిజికల్ గా శారీరక కష్టం పడతాడు, ఇంకా ఏం ఇంక వేరే పని ఏం చేయలేడు. వైశ్యుని ఉదరంతో పోల్చారంటే శరీరంలో జరగాల్సినటువంటి వ్యాపారాలన్నీ కూడా కడుపులో జరుగుతాయి, సమాజానికి అవసరమైనటువంటి వ్యాపార వాణిజ్యం అది వైశ్యుడు చేయగలడు కాబట్టి ఉదరంతో పోల్చారు. మరి చేతుల్ని దేంతో? క్షత్రియుల్ని చేతులతో పోల్చారు. కారణం ఏంటి అంటే మనకేదైనా అపాయం కలిగినప్పుడు మొట్టమొదట మనల్ని కాపాడుకునేదానికి ముందుకొచ్చేటువంటి అవయవాలు ఏంటి? చేతులు వస్తాయి. అందుకని చెప్పి రక్షకులుగా క్షత్రియుల్ని చేతులతో పోల్చారు. సో స్వామి ప్రభుపాదుల వారు రష్యాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీ యొక్క సనాతన ధర్మం హిందూత్వం అంతా కూడా ఈ యొక్క కులాలు మతాలు అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు అన్నారు, ఏం మీ సమాజంలో లేవా ఇవన్నీ అన్నారు. ఎక్కడున్నాయి, మా సమాజంలో లేవన్నారు. అప్పుడు ఆయన అన్నారు, మీ సమాజంలో ఇంటలెక్చువల్ పీపుల్ లేరా, బాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు అన్నారు. ఉన్నారు అన్నారు. మేము టెక్నికల్ గా వాళ్ళని బ్రాహ్మణులు అంటాము అన్నారు. మరి మీ సమాజంలో సైనికులు లేరా, దేశాన్ని రక్షించే వాళ్ళు లేరా అన్నారు. ఉన్నారు అన్నారు. మేము వాళ్ళని టెక్నికల్ గా క్షత్రియులు అంటామన్నారు. అప్పుడు మీ సమాజంలో వ్యాపారం చేసే వాళ్ళు లేరా అని అడిగారు. ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము వైశ్యులు అంటాము అన్నారు. తర్వాత మీ సమాజంలో ఫిజికల్ గా లేబర్ వర్క్ చేసేటువంటి వాళ్ళు లేరా అన్నారు. ఉన్నారు అన్నారు. వాళ్ళని మేము శూద్రులు అంటామన్నారు. మరి మీ సమాజంలో ఉన్నారు, మా సమాజంలో ఉన్నారు. అయితే టెక్నికల్ వర్డ్స్ ఇవి, అంతేగాని అదేదో కులతత్వం కాదు మతతత్వం కాదు అని చెప్పి వివరణ ఇచ్చారన్నమాట. సో ఈ బ్రాహ్మణుడు అన్నటువంటి వాడు, ఈ యొక్క తలలాంటి వాడు సమాజాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గదర్శకం చూపించేటువంటి బాధ్యత బ్రాహ్మణునికి ఉంది అన్నమాట. ఈరోజు సమాజంలో సత్ప్రవర్తన ఏ రకంగా నడుచుకోవాలా అన్నటువంటి మార్గదర్శకం చూపించేటువంటి వ్యక్తులు సమాజంలో లోపించి ఉన్నారు. సో పరీక్షిత్ మహారాజు ఆయన ఈ నాలుగు ప్రదేశాలు కలిపురుషుడికి ఇచ్చాడు. ఆ కలిపురుషుడు ఆయన నన్ను మోసం చేశారని చెప్పి అనుకున్నాడు. ఎందువల్లంటే ఈ నాలుగు వ్యసనాలు ఖచ్చితంగా పరీక్షిత్ మహారాజు పరిపాలనలో ఎవరూ చెయ్యరు, అటువంటప్పుడు నాకు ఇక్కడ స్థానం లేదు ఉండడానికి అని చెప్పి తెలివిగా ఆయన ఏమన్నాడు అంటే ఇంకొక ప్రదేశం నాకు ఇవ్వండి అన్నాడు. అదేమిటి అంటే బంగారం. బంగారం ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉండడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. సో పరీక్షిత్ మహారాజు ఆయన సరేనని చెప్పి ఈ ఐదు ప్రదేశాలు ఇచ్చారు. మనం ఈరోజు కలి యొక్క ప్రభావం వల్ల ఈ నాలుగు వ్యసనాలు విపరీతంగా సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వీటి వల్లనే కలిపురుషుడు అక్కడ ఉంటున్నాడు. కలిపురుషుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ కల్తీలకు కొట్లాటలకు అవకాశం ఉంది. నిజంగా ఈ యొక్క సమాజాన్ని ఉద్ధరింపజేయాలా అంటే ఈ వ్యసనాలు, ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అన్నటువంటిది అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది, వ్యభిచారం అన్నటువంటిది పవిత్రత అన్న పాదాన్ని పడగొడుతుంది, జూదం అన్నటువంటిది సత్యవాక్ పరిపాలన అన్నటువంటి పాదాన్ని పడగొడుతుంది, మద్యం అన్నటువంటిది తపస్య అన్న పాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన అన్నారు. ధర్మాన్ని ఎవడైతే పాటించడో పశుహీ సమాన, పశువుతో సమానం అని చెప్పి చెప్పారు. కారణం ఏంటి అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కుక్క ఉంది, ఏదైనా తింటూ ఉంది, ఇంకో కుక్క వెళ్లి దాన్ని లాగేసుకుంటుంది. అది ఆలోచించదు, అది ముందు తింటూ ఉందే నేను లాగేస్తే బాధపడుతుందేమో అని ఆలోచించదు. ఆలోచించదు కాబట్టి దాన్ని జంతువు అన్నారు. మరి మనిషి ఆలోచించాలా, అందుకనే హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్ అన్నారు, విచక్షణ జ్ఞానము కలిగిన జంతువు అన్నారు. ఇప్పుడు చూడండి, ఈ వ్యసనాలకు ఎవడైతే లోనుడు అవుతాడో, మద్యాన్ని సేవించేవాడు వాని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆర్థిక స్థితి సాంఘికంగా ఇతరులతో మత్తులో ఉన్నప్పుడు ఎవరిని ఏం చేస్తాడో తెలియదు, అంటే సంఘంలో కూడా ఎవరితో వైరం తెచ్చుకుంటాడో, ఎవరితో కొట్లాడతాడో ఎవరికి తెలియదు అనమాట. అటువంటి అప్పుడు సాంఘికంగా కూడా అతని రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు అన్ని కూడా చెడిపోతాయి. సో అందువల్ల అవన్నీ తెలిసి కూడా వాడు ఆ పని చేస్తాడు. కానీ కొంతమంది ప్రచారకులు చెప్తారు, మత్తులో మునుగు ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో. అరే, మత్తులో మునిగిన తర్వాత మనసు మన మాట వింటుందా, మనం మత్తు మాట వింటామా? మత్తులో మునిగిన తర్వాత మనసుకు మన కంట్రోల్ లో ఉండదన్నమాట. ఇటువంటి తప్పుడు తత్వాలు బోధించి సమాజాన్ని ఇంకా కృంగతీయకూడదు. మనం వీలైనంత వరకు సమాజంలో వాళ్లలో ఉన్నటువంటి కాలుష్యాలు, వాళ్లలో ఉన్నటువంటి వ్యసనాలు, వీటిని ప్రక్షాళనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. శాస్త్రం ఏం చెప్తుంది? ఈ వ్యసనాలు ఖచ్చితంగా సమాజాన్ని దిగజారుస్తాయి అంటుంది. అటువంటప్పుడు మనం ఖచ్చితంగా ఆ వ్యసనాలకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలా? తత్వవేత్తలందరూ కూడా వాళ్లను అనుసరించేటువంటి భక్తులనైతేనేమి, శిష్యులనైతేనేమి, ఇటువంటి వ్యసనాల నుంచి విముక్తుల్ని చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేసి ఈ యొక్క విశ్వ మానవాళిని కూడా ఉద్ధరింపజేయడానికి ప్రయత్నం చేయాలా? అంతేకాని నువ్వు మత్తులో మునుగు, ఏం పర్వాలేదు, మనసు పవిత్రంగా ఉంచుకో, ఇటువంటి తత్వం చెప్పి సమాజాన్ని సర్వనాశనం చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఉదాహరణకి ఇంకొకటి చెప్తాను. మనం ఇప్పుడు ఎయిడ్స్ అనేది వస్తుంది, వ్యభిచారం వల్ల వస్తూ ఉంది. ఈ రోజు దానికి మందు లేదు, మనిషి చస్తాడు అని చెప్పి తెలుసు కూడా. ఈ రోజు జంతువులాగా అంత ప్రాణం పోతుంది అన్నా కానీ వ్యభిచారం చేస్తూనే ఉన్నాడు. ఎయిడ్స్ బాధితుల యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. నేను ఇందాక చెప్పాను, ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం. ఎప్పుడైతే ధర్మాన్ని పాటించడో వాడు ఈ యొక్క జంతువులో ఏ రకంగా నిగ్రహ శక్తి లేకుండా పోతుందో, విచక్షణ జ్ఞానం లోపిస్తుందో ఆ రకంగా ప్రవర్తిస్తాడు. ప్రాణం పోతూ ఉంది అన్నా కానీ వ్యభిచారాన్ని మానట్లేదు. ఈ యొక్క ఎయిడ్స్ బాధితుల సంఖ్య సమాజంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సో అందువల్ల ధర్మహీన పశు ఈ సమాన, ఈ వ్యసనాలకు ఎవడైతే లోబడి ఉంటాడో ఖచ్చితంగా వాడిలో మృగత్వం వస్తుంది. ఆ మృగత్వం వల్ల వాడు ఈ యొక్క సమాజానికి కీడే చేయగలడు కానీ లోక కళ్యాణానికి వాడు ఉపయోగపడడు. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ నాలుగు వ్యసనాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలా. ఈ నాలుగు వ్యసనాలు ఎక్కడుంటాయో అక్కడ కలిపురుషుడు తిష్ట వేస్తాడు. కలిపురుషుడు ఎక్కడ ఉంటే అక్కడ కొట్లాటలు ఉంటాయి, కల్తీలు ఉంటాయి, అన్ని అనర్థాలు ఉంటాయి. సో అందువల్ల ఈ నాలుగు వ్యసనాల నుంచి మనల్ని మనం విముక్తుల్ని చేసుకోవాలంటే స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, ప్రపంచ వ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. ఆయన చేసినటువంటి చమత్కారం ఏంటి అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని, ఇది పరమోత్కృష్టమైనటువంటి సత్యం, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నారు, నన్ను మించిన పరమ సత్యం లేదు, మత్త పరతరం నాన్నే కించిదస్తిధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం లేదన్న. సైకిల్లో వెళ్లేవాడికి అరే నాయన నా సైకిల్ వదిలిపెట్టి నడిచిపోరా అంటే వాడు సైకిల్ వదిలిపెట్టాడు, స్కూటర్ ఇచ్చి సైకిల్ వదిలేమంటే వదిలేస్తాడు. అదే రకంగా ఈ వ్యసనాలకు లోబడినటువంటి వ్యక్తులందరికీ కూడా ఉన్నత రుచి మనం కల్పించినప్పుడు ఈ అధమమైనటువంటి వ్యసనాలను ఆటోమేటిక్ గా వదిలేస్తారు. స్వామి ప్రభుపాదులు వారు అమెరికాలో, ఆఫ్రికాలో, రష్యాలో, అన్ని దేశాల్లో కూడా కృష్ణతత్వాన్ని ప్రచారం చేశారు. ఆఫ్రికాలో క్యానిబాల్స్ అంటే మనిషి మాంసాన్ని తింటారు, అటువంటి వ్యక్తుల్ని కూడా ఈ రోజు ఈ నాలుగు వ్యసనాలకు దూరంగా ఉండి సనాతన ధర్మానికి అనుగుణంగా వాళ్ళు శాంతియుతమైనటువంటి సాధు జీవితాన్ని గడిపేటట్టుగా చేశారు. అట్లా చేయడానికి ఒకే ఒక సాధనం ఏమిటి అంటే, వాళ్ళందరి చేత ఈ ఉన్నత రుచి అయినటువంటి భగవత్ నామస్మరణ చేపించారు. ఆ భగవత్ నామస్మరణ చేపించడం వల్ల వాళ్లలో పరివర్తన కలిగింది. వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని జపించడం వల్ల, ఆ ఉన్నత రుచి వల్ల ఆటోమేటిక్ గా వాళ్లలో ఉన్నటువంటి వ్యసనాలన్నింటినీ కూడా విడిచిపెట్టారు. ఈ రోజు మానవ సమాజాన్ని మనం మానవ సమాజం అని చెప్పుకునేదానికి వీలు లేకుండా ఉంది. ఎందువల్లంటే తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ ఉన్నారు, భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఉపన్యాసంలో తల్లిదండ్రులకి, నాయన పొరపాటున ఎక్కువ డబ్బుతోటి పాలసీలు అవి చేయించుకోవద్దు, మీ పిల్లలు ఆ యొక్క పాలసీల వల్ల అది వస్తుందని చెప్పి మిమ్మల్ని చంపేస్తారు. ఇది నేను ఊరికే చెప్పలేదు. ఒకసారి నేను కలకట్టాకి వెళ్తే అక్కడేదో విడిది ఉన్న ప్రదేశంలో పక్కన గందరగోళంగా ఉంది. ఏంటి అంటే, పిల్లవాడు స్వయంగా తల్లిదండ్రులకు ఎక్కువ పాలసీ ఉందని చెప్పి వాళ్ళని చంపేశాడంటే అది గందరగోళంగా ఉంది. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, స్నేహితుల మీద ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు. ఈరోజు ధనమిదం జగత్, ధనానికే ఉన్నటువంటి విలువ ఇంక దేనికి లేదు. కానీ మనం పోయేటప్పుడు చిల్లిగవ్వ కూడా మనతో తీసుకువెళ్లేదేం లేదనమాట. సో అందువల్ల సమాజంలో ఈ యొక్క ఆత్మబంధం ఒకరి పట్ల ఒకరి పట్ల ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కలగాలంటే ఆ భగవత్ స్వరూపుణ్ణి, ప్రేమ స్వరూపుణ్ణి సమాజం మధ్యలో మనం ఎప్పుడైతే ఉంచుతామో అప్పుడే వ్యక్తుల మధ్యలో ప్రేమతత్వం వస్తుంది. సో అందువల్ల ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని అనర్థాలకు కూడా కారణం ఏమిటి అంటే మనం ఆ భగవంతుణ్ణి నిర్లక్ష్యం చేశాము, ఆ భగవత్ తత్వాన్ని నిర్లక్ష్యం చేశాము. అందువల్ల సమాజంలో అన్ని అనర్థాలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆస్తికుడవుతాడో, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని భగవద్ భక్తుడు అవుతాడో, ఎప్పుడైతే ఈ ఉన్నత రుచులను అలవర్చుకుంటాడో, ఇంతకు ముందు రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఉదయం సాయంత్రం అయితే మందిరానికి వెళ్లి భగవత్ చింతనలో ఆయన సాధన ఇవి చేయడం వల్ల ఈ వ్యసనాలకి వాటికి దూరంగా ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు అసలు మనం మందిరానికే వెళ్ళము, మందిరానికి వెళ్తే కూడా ఎందుకు వెళ్లాలో కూడా తెలియదు, గుడికి వెళ్తే కూర్చోవాలంటారు ఎవరికి తెలియదు ఎందుకు కూర్చోవాలో. ఇంతకు ముందు రోజుల్లో భగవంతుని దర్శనం చేసిన తర్వాత నాలాంటి సాధువులు ఎవరో భగవత్ తత్వాన్ని చెప్తూ ఉంటే వినడానికి కూర్చునేవాళ్ళు, ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు వినేవాళ్ళు లేరు, అది ఒక సెంటిమెంట్ అయిపోయింది. గుడికి పోతే కూర్చొని లేయాలంట కాట వంగిపోతూ ఉంటారు అనమాట. సో కొంతమంది ఏమో రాజకీయాలు చర్చించడానికి పోతారు, అమ్మవార్లు అయితే అక్కడ అత్త కొడలు కొట్లాడుకున్నారంటమ్మా మీకు తెలుసా అంటే వారం రోజుల నుంచి గుడికి వెళ్ళలేదమ్మా నాకు తెలియదు, గుడికి వెళ్ళుంటే ఇవి చర్చించేది. సో మనం మందిరానికి ఎందుకు వెళ్లాలంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునేదానికి, భగవంతుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకుని మనలో ఉన్నటువంటి అనర్థాలను తొలగించుకుని ఆ భగవత్ స్వరూపుణ్ణి మన హృదయంలో నింపుకునే దానికోసం మందిరానికి వెళ్లాలా, మందిరానికి వెళ్లి ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలా, తెలుసుకుని కలియుగంలో సాధన ద్వారా మనలో ఉన్నటువంటి కల్ముషాలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసుకోవాలా. ఈ యొక్క నామానికి శక్తి ఉందా లేదా అన్నటువంటి దానికి నిదర్శనం స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా ఈ యొక్క నామం ద్వారా లక్షల కోట్ల మందిలో ఆయన పరివర్తన తీసుకొచ్చారు. మీరు జపించండి మీలో పరివర్తన వస్తుంది. ఈ రోజు నుంచి మరలా ఇంకొకటి అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు, అంత్యకాలంలో కృష్ణారామ అంటూ శరీరాన్ని విడిచిపెడితే మళ్ళా ఈ కుళ్ళులో ఒక్కానికి రాకుండా వైకుంఠాన్ని చేరుకుంటాం, అది అర్హత. మరి ఎవరో పూర్వానికొకడు చచ్చేదానికి సిద్ధంగా ఉంటే చుట్టుపక్కల పెద్దవాళ్ళందరూ కూడా అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు, వీటి చేత నారాయణ అనిపిద్దామంటే వాడు నోరు పిగలట్లేదంట, అన్ని పాపాలు చేశాడు. అప్పుడు ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగఫలితం ఉన్న వస్తుందేమో అని చెప్పి గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే వాడు పీచు అన్నాడంట, నారా అనలేదు. సో అదే రకంగా మనం కూడా జీవితమంతా సాధన చేస్తేనే అంత్యకాలంలో కృష్ణ రామ గోవింద అనేదానికి అవకాశం ఉంది. మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా ఉండాలా అంటే ఆ భగవత్ నామ స్మరణే కలియుగంలో తరుణోపాయం. మనం చిన్న ఉదాహరణ ఇస్తాను, ఒక యజమాని దగ్గర పనిచేసేటప్పుడు మనం ఆయన చెప్పిన పని చేయకుండా మనం తిరస్కరిస్తూ ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో మంచి నమస్కారం పెడితే ఆయన మనకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అన్నమాట. అదే రకంగా భగవంతుడు హృదయంలో ఉన్నాడు, మనం జీవితమంతా చేసే పనులను బట్టి ఆయన మనకు ప్రమోషన్ ఇస్తాడు. జీవితమంతా సత్కార్యాలు చేస్తూ సాధన చేస్తూ స్వామిని సేవిస్తే జీవితాంతంలో వైకుంఠానికి చేరుకునేటువంటి ప్రమోషన్ భగవంతుడు ఇస్తాడు. అందువల్ల ఈ రోజు నుంచే మొదలు పెట్టండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే జపించండి, ఆనందించండి.
సహస్రవిధ విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీపితం సహస్రనామ సరళితం సమస్త సద్గుణోన్నతం
సమస్త విశ్వసంకృతం
సమస్త దేవతాకృతం
సమస్త సత్కలామృతం
సమస్త శక్తిమండితం సమస్త భక్తవందితం సమస్త ముక్తి సువిహితం
నమామి కృష్ణ దైవతం
నమామి
కృష్ణ
కృష్ణ దైవతం నమామి కృష్ణ దైవతం.